వాటిని మనం నమ్మొచ్చు అని చెప్పేసి మనం ఈరోజు నిన్న మనం చూసుకున్నాము. వాటి కొనసాగింపుగా ఈరోజు యుగధర్మము శాస్త్రీయంగా ఏం చెప్పబడింది, ఎలా చెప్పబడింది చూద్దాం. సో నిన్న మనం చూసుకున్నాము భగవద్గీతలో కొన్ని అంతర్గత విషయాలు ఏ విధంగా ధ్యాయతో విషయాంతో సహా సంఘస్థేషు ఉపజాయితే సంఘా సంజాయితే కామ కామోదో జాయితే. సో ఏ విధంగా ఇంద్రియాలు ఇంద్రియ అర్థములతో ఏదైనా సాంగత్యం చేసినప్పుడు ఆటోమేటిక్గా కామం పుట్టుకొస్తుంది, కామం పుట్టుకు రావడంతో అది కానీ నెరవేరకపోతే క్రోధం పుట్టుకొస్తుంది, క్రోధ లెవెల్లో కూడా మనం నెరవేర్చకపోతే మోహం ఏర్పడుతుంది. సో మోహం లెవెల్లో కూడా ఏ విధంగా మనం ఇంకా మనకి అందకపోతే అనుకునేటువంటి విషయాలు జరగకపోతే ఈరోజు మనకే ప్రత్యక్ష సాక్ష్యం కనిపిస్తా ఉంది. ఆధునిక విజ్ఞానం ఎన్ని రకాలుగా మనం ఇబ్బంది పడాల్సి వస్తుందో. ఓకే, జస్ట్ సింపుల్ విషయాలు చెప్పుకోవడానికి మనం మాట్లాడుకోవడానికి ఈరోజు చాలా అవరోధాలు కలుగుతున్నాయి. సో సమ్మోహ స్మృతి విబ్రహ్మ, సో స్మృతి భ్రమించిపోతుంది, తర్వాత బుద్ధి నాశనం అయిపోతుందని మనం చాలా క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అలాగే ఇంకొక అంశం చూసుకున్నాము, అంత కాలేచ మామేవ స్మరణముక్త కలయవరం. కాబట్టి చనిపోయేటప్పుడు నన్ను మాత్రమే తలుచుకుంటూ వాళ్ళ శరీరాన్ని వదులుతారు, వాళ్ళు ఖచ్చితంగా నా భావం చేరుకుంటారు, దాంట్లో ఎటువంటి సంశయం లేదు, నాకు ఎటువంటి డౌట్ లేదు అంటారు. అయితే ఎవరెవరు ఏ భావంలో చనిపోతారో వాళ్ళకి ఆ భావనగల శరీరం మళ్ళీ వచ్చేస్తుంది, అలాంటి పుట్టుక మళ్ళీ పుట్టాల్సి వస్తుంది అన్నమాట. అయితే నేను చనిపోయేటప్పుడు కృష్ణుడు మాత్రమే తలుచుకోవాలంటే చూడండి, మళ్ళీ మళ్ళీ మనకి పరిష్కారము మనం చూస్తే గమనిస్తే మామ్ ఏవా అన్న పదం అంతకాలేచ మామ్ ఏవా అంటే మామ్ అంటే కృష్ణుడు స్వయంగా అర్జునుడు అన్నాడు నన్ను మాత్రమే తలుచుకుంటే అని. ఇక్కడ అర్థం ఇంకా మనం అక్కడ ఎవరిని కృష్ణుని రీప్లేస్ చేసి కృష్ణుని పక్కన పెట్టి ఇంకెవరు దాంట్లో పెట్టుకోకూడదు అనమాట. అక్కడ కనీసం నిరాకారమైనటువంటి బ్రహ్మం నిరాకార తత్వంలో ఉండేటువంటి బ్రహ్మను అసలు కూడా అక్కడ వాడడానికి లేదు, ఎందుకంటే కృష్ణుడు స్వయంగా అక్కడ నిలబడి నన్ను మాత్రమే అంటున్నాడు అనమాట. దయచేసి గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే, ఎందుకంటే మనకు ముందు ముందు భగవద్గీత యథాతథం అంటే కృష్ణుడు తనకు తాను చెప్పినట్టుగా అది యథాతథం అంటే, కాబట్టి అందుకే యథాతథంగా ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం అనమాట. కానీ ఇక్కడ మామేవ అన్న పదం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నన్ను మాత్రమే ఎవరు తలుచుకున్నా వెళ్ళిపోతామో, ఏది ఫాలో అయినా వెళ్ళిపోతామో. ఓకేనా, సో ఇవన్నీ భగవద్గీత ఖండిస్తుంది, ఆచార్యులు ఖండిస్తారు. అంటే ఈ పదాలు ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరు పుట్టించారు ఇవన్నీ కూడా, ఎవరిని మొక్కినా ఒకటే, ఎవరిని ప్రార్థించినా ఒకటే. ఓకేనా, అంత అన్ని నదులు పోయి ఒక్క సముద్రానికే కలుస్తాయి. సో ఈ ఫిలాసఫీ భగవద్గీత చెప్పదు అనమాట. ఓకేనా, అది ముందు ముందు మనం డిస్కస్ చేస్తాము. కాబట్టి ఇక్కడ మామేవ అంటే నన్ను మాత్రమే అని అర్థం, అంటే కృష్ణుని మాత్రమే అని అర్థం ఇక్కడ. ఓకేనా, సో కాబట్టి మన కృష్ణుడు మాత్రమే తలుచుకోవాలంటే ముఖ్యంగా చనిపోయే సమయంలో అంతకాలంలో మనం తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధచ, నన్ను తలుచుకుంటూ యుద్ధం చేయాలి. అంటే నన్ను తలుచుకుంటూ మన పనులు చేసుకోవాలి, మన బాధ్యత నిర్వర్తించాలి, మనం ఇవన్నీ మనం చూసుకోవాలి నన్ను తలుచుకుంటూ. ఓకే, ఎట్లాగా మయోగిత మనోబుద్ధి, మీ మనసు మీ బుద్ధి ఎవరి మీద అర్పించాలా, కృష్ణుడి మీద అర్పించాలా, మమే వయసేసి సంశయ. సో నన్ను ఖచ్చితంగా చేరుకుంటాను, దాంట్లో డౌట్ లేదంటున్నాను. సో నిన్న మీకు ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ మీకు నిన్న ఒక టెస్ట్ మనీ మనం చూసాము, ఏ విధంగా మాతాజీ వాళ్ళ అమ్మమ్మ గారు. సో మీకు అందరినీ షేర్ చేసుకున్నాను. సో ఆమె అందరినీ మర్చిపోయింది, కానీ కేవలం హరినామ మాత్రం గుర్తుపెట్టుకుంది. ఈ విధంగా మనం సైంటిఫికల్గా చూస్తే భగవద్గీత పర్ఫెక్ట్ మనం నిన్న నిరూపించుకున్నాం. అలాగే శ్రీమద్ భాగవతం, సో కలియుగ లక్షణాలు నిన్నీ మనం చర్చించుకుంటూ వచ్చాము నిన్న కలియుగ లక్షణాలు. ఏ విధంగా ధర్మము సత్యము ఓర్పు దయ ఆయువు అన్నీ తగ్గిపోతూ వస్తాయి. కలియుగంలో ధనం ఉంటే చాలు వాళ్ళు ఉత్తమ జన్మ అని, ఆచారాలు పాటిస్తారని, గుణములు ఉన్నాయని మనం వాళ్ళకి లెక్క కడతాము. ధనం ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళు ఉంటుందిగా మనకి చిత్రీకరించబడతారు. బాహ్య ఆకర్షణ చేత స్త్రీ పురుషులు కేవలం నోటి మీద వాళ్ళు కలిసి దాంపత్యం కొనసాగిస్తారు. వ్యాపార జయము వంచనపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఒక జంద్యం వేసుకుంటే ఆయన బ్రాహ్మణ్ అని మనం చెప్పేస్తాము. వాక్యాతరం కలిగిన వాడు పండితుడిగా పరిగణింపబడతాడు. ఎవరు ఎక్కువ మాట్లాడితే వాడు పండితుడు అనుకుంటాము. కపటత్వమే సద్గుణంగా అంగీకరించబడను. ముందు ఒకటి చెప్పి వెనకాల ఒకటి మాట్లాడిన వాళ్ళు అది మంచి గుణం కింద ఇవాళ వర్ణించబడతాయి. అట్లానే కేశాలంకారణ ఎవరికి ఎంత బాగా చుట్టుంటే అది అంత అందమైన వాళ్ళని, కడుపు నింపుకోవడమే జీవితం లక్ష్యపోతుంది. సో బిడియం లేని వాడే సత్యసంధుడిగా అంగీకరింపబడను. కుటుంబ పోషణ కలిగిన వాడే దక్షత కలిగిన వాడని చెప్పేసి అంగీకరిస్తారు. కేవలం ఒక కుటుంబాన్ని నడపడానికి మనం నానా ప్రయాస చేయాల్సి వస్తుంది అన్నమాట ఇప్పుడున్న పరిస్థితులు. ఈ విధంగా దుష్టజనులతో నిండిపోద్ది అన్నమాట కలియుగం. పోను బలవంతులు ఎవరంటే ఏ కులం వాళ్ళు ఎంత ఎక్కువ బలం ప్రదర్శిస్తే వాళ్ళు రాజాధికారాన్ని తీసుకుంటారు. లోపభూయిష్ట అట్టి లోబులు నిర్ణయాలు సామాన్యులు దొంగలకు ఏమాత్రము తీసుకోరు. సో అటువంటి నాయకులు తీసుకునే నిర్ణయాలు దొంగలకు ఏమాత్రం తీసుకోరు అన్నమాట ఆ నాయకులు. వాళ్ళు విపరీతమైనటువంటి ట్యాక్స్లు రేపు రాను జనాల మీద విపరీతంగా రుద్ది వాళ్ళు జీవించలేక వాళ్ళు అడవుల్లోకి వెళ్ళేసి వాళ్ళు ఇంకా అక్కడ దొరికేటువంటి తేనె లేకపోతే మామ ఏ దొరికితే తినే పరిస్థితికి వెళ్ళిపోతారు అన్నమాట. దానికోడు చలి గాలి వాన మంచు రకరకాలటువంటి తీవ్రమగు రేపు మళ్ళీ వ్యాధులు కలహాలు ఆకలి దప్పిక ఇవన్నీ అతి పీడించబడతారు. పోను కలియుగలో ఆకరణ 50 సంవత్సరాలు బతకడమే గొప్ప విషయం అయిపోతుంది. ఆకరణ అలా జీవించడం అది హయ్యెస్ట్ లైఫ్ స్పాన్ 50 ఇయర్స్ మ్యాక్సిమం అన్నమాట. అప్పుడు ఇలా పెరిగి దుష్టులు దుర్మార్గులు పెరిగి ఇంకా వాళ్ళని ఏమాత్రం ఏమి చేయలేని పరిస్థితులు ఇంకా రాను ఇప్పుడు మనకు దొరికేటువంటి ఈ ఆదివాడు ఇంకా ముందు రారు అన్నమాట ఈ భూమి మీదకి. ఇంక ఈ పుస్తకాలన్నీ కూడా ఎవరికి వాళ్ళు అభిప్రాయాలు చెప్పేసి దాని అర్థాలు నానా అర్థాలు అన్ని మార్చిపడేసి వాళ్ళు భగవద్గీత చదివినా వాళ్ళకి ఏం అర్థం కాదు. ఒకవేళ ఉన్నా కూడా భాగవతం చేసినా వాళ్ళకి ఏం అర్థం కాదు. ఎందుకంటే కంప్లీట్గా ఆ టైంకి ఇంకా ఎవ్వరు ఆచార్యులు సంప్రదాయాలు ఇవేవి ఉండవు. మనం ప్రతి విష్ణు యాస అనేటువంటి ఆ టైంలో కలియుగం చివరిలో సంబాలా గ్రామంలో విష్ణు యాస అనే బ్రాహ్మణుడికి కలికి భగవానుడు ఆవిర్భవిస్తాడు అన్నమాట. సో అందరినీ సమూలంగా నాశనం చేసి మళ్ళీ కొత్తగా మనం సత్యయుగాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఈరోజు టాపిక్ వెళ్తాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తేనే ఇప్పుడే మనం చూస్తున్నాము ఏ విధంగా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇప్పుడే మనం అంచనా వేయగలుగుతున్నాము, ఒకవేళ మనం అనుభవిస్తూ ఉన్నాము. కానీ ఈ రాను పరిస్థితులు చూస్తే ఇంకా దారుణంగా తయారవుతున్నాయి. అది కూడా మన కలియుగంలో మన భాగవతంలో కలియుగ లక్షణాలు మనం తెలుసుకున్నాము. మరి అలాంటప్పుడు మన పరిస్థితి ఏంటి, మనం ఎలా కాపాడబడగలగాలి, మనల్ని ఎవరు కాపాడతారు, ఏ పరిస్థితిలో మనం ఏ విధంగా రక్షింపబడతాము, ఏం ఫాలో అయితే మన జీవితాలు ఇంత గందరగోళ పరిస్థితుల్లో కూడా ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా మనం ఎలా జీవించగలుగుతాం, ఏ విధంగా మనం అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఏదో ఒక విధంగా మనం వాటిని తట్టుకుంటూ వాటి నుంచి మనం అధిగమిస్తూ ఉన్న పరిస్థితిని అధిగమిస్తూ ఏ విధంగా మళ్ళీ మనం భగవంతుడి రాజ్యాన్ని చేరుకోవాలి మనం. ఎందుకంటే దొరికింది ఒక మానవ జన్మ దొరికింది, అది 84 లక్షల జీవరాశులు మనం అన్ని జన్మలు ఎత్తి ఇప్పుడు ఒక మానవ జన్మ వచ్చిందని అది కూడా మనకి మన అదృష్టమో దురదృష్టమో కలియుగంలో పుట్టాల్సి వచ్చింది. సో కలియుగం కలహాలకు నిలయం. ఇది కలి అంటేనే ఇక్కడ కపటత్వము, ఆ తర్వాత క్రూరత్వము ఇరు ఉంటాయి ఇక్కడ. కానీ అలాంటి పరిస్థితిలో మనం పుట్టాల్సి వచ్చింది, ఇప్పుడు ఉండాల్సి వచ్చింది. అయితే మనం ఎందుకు ఇక్కడ రావాల్సి వచ్చింది, ఎటువంటి పరిస్థితి మనం ఇక్కడ రావాల్సి వచ్చింది, మనకు ఒక ప్రశ్న రావచ్చు, భగవంతుడు నన్ను ఎందుకు ఇలాంటి టైంలో ఇక్కడ ఎందుకు పుట్టించాడు, ఈ శైలి ఈ పరిస్థితులు ఎందుకు పుట్టించాడు, భగవంతుడు నన్ను నాకు అన్యాయం చేశాడేమో, ఇటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కుటుంబాల్లో నన్ను పుట్టించి భగవంతుడు నన్ను అన్యాయం చేశాడేమో, నా రాత అట్లా రాహేశాడేమో, ఆయన మాత్రం అసలు నన్ను ఎందుకు అలా పుట్టించాలన్న, అసలు ఈ పరిస్థితులు నన్ను ఎందుకు నెట్టేయాలి ఆయన. సో అని ఇలాంటి మన ప్రశ్నలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ మనం ముందు ముందు ఇవన్నీ మనం వీటన్నిటికీ మనం పరిష్కారాలు లేదా వాటికి ఆ సందేహాలకు కావాల్సినటువంటి సమాధానాన్ని మనం చూస్తాం ఖచ్చితంగా. అయితే ప్రస్తుతానికి ఒకటి మాత్రం మన దగ్గర ఒక విషయం ఉంది, పరిస్థితులు ఎంత దారుణంగా ముందు ముందు రాబోతున్నప్పటికీ కూడా అదే భగవంతుడు శాస్త్రాల ద్వారా ఆచార్యుల ద్వారా మనకేం చేస్తున్నాడంటే, ఎస్ ఎంత దారుణంగా ఉన్నా కూడా పరిస్థితులు ఎంత శుతిమించి మన చేయి దాటిపోతున్నప్పటికీ కూడా మనము ముఖ్యంగా కలియుగంలో ఉన్న వారికి అతి అదృష్టం ఏంటి, మనకు ఒక గొప్ప అదృష్టం ఉందన్నమాట ఇక్కడ. ఆయన మనల్ని చాలా 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 కరుణతో దయతో మనకి ఒక సింపుల్ మనం ఆయన చేరుకోవడానికి చాలా సులభమైనటువంటి సాధన మార్గం ఇచ్చేసాడు మనకు, అది మనం ఇప్పుడు చూస్తాం అన్నమాట. యుగధర్మం అంటే ఈ యుగంలో మనం ఏ పద్ధతి ఫాలో అయితే, ఏ మార్గాన్ని ఫాలో అయితే మనం ఇన్ని ఘోరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ఇంత గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం వాటిని దాటి మనం మన గమ్యానికి మన తండ్రి దగ్గరికి మన శాస్త్రం మన ఇంటికి మనం వెళ్ళిపోతామో వాళ్ళు చూస్తామన్నమాట. ఎందుకంటే యుగాలు నాలుగు ఉన్నాయి, నాలుగు యుగాలకి నాలుగు ధర్మాలు ఉన్నాయి. ఒక సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క మార్గాన్ని ఇచ్చినాడు అన్నమాట, ఒక్కొక్క పద్ధతి ఇచ్చినాడు ఏ విధంగా ఆయన చేరుకోవచ్చు. సో ఆ యుగానికి ఆ ధర్మం ఫాలో అయితే మనం మన యొక్క ఆధ్యాత్మిక చింతన కానివ్వండి, మనం పరిస్థితి నుంచి బయటపడడానికి మార్గాలు కానివ్వండి చాలా సులభమైపోతుందన్నమాట ఆ యుగ ధర్మాన్ని మనం ఫాలో అయితే. కానీ యుగధర్మాన్ని పక్కన పెట్టి మిగతా ఏది ఫాలో అయినా సరే చాలా కష్టంతో చాలా ఇబ్బందితో మనం బయటపడాల్సి వస్తుంది, ఇబ్బంది పడి పైగా ఏ యుగానికి ఏ ధర్మాన్ని మనం సూచించారో ఆ ధర్మాన్ని మనం తీసుకొని వెళ్తే మనం చాలా సులభంగా చాలా త్వరగా వెళ్ళిపోతాం. మనం చూస్తాం ఇప్పుడు ఏంటి అనేది ఎట్లా. ఉదాహరణకి మనం భాగవతంలోకి వెళ్తే 1వ స్కంధం 1వ అధ్యాయంలో యాక్చువల్గా భాగవతం ఎలా స్టార్ట్ అవుతుందంటే, సౌనకాది ఋషులు అని చెప్పేసి కొంతమంది ఋషులు ఉంటారు అన్నమాట, కొన్ని వేల మంది ఋషులు వాళ్ళు. సౌనకాది ఋషి, సౌనక ఋషి అని ఒక ఋషి ఉంటాడు. ఆ ఋషి ఆయన ఆ సమూహానికి, ఆ ఋషి సమూహానికి ఆయన ఒక లీడర్ అన్నమాట, అంటే ఆయన పెద్ద. అందుకే అందరిని ఏమంటారు అంటే సౌనకాది ఋషులు అంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేశారు, వీళ్ళందరూ కూడా రాబోయే కలియుగంలో ఉండే వాళ్ళ యొక్క జీవితాలు చాలా దుర్భరంగా ఉండబోతాయి, పాపం వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడిపోతారు, ఈ శాస్త్రాలు కానివ్వండి ఇక్కడటువంటి ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకొని వాళ్ళు నిజంగా వాళ్ళ సమస్యలకి పరిష్కారాలు వెతకాలంటే వాళ్ళు నిజంగా చాలా ఇబ్బందులు పడతారు అని ఈ సౌనకాది ఋషులు అందరూ కూడా వచ్చి ఒక నైమిషారణ్యం అనేటువంటి ఒక ప్లేస్లో, ఒక స్థలంలో, ఇప్పటికీ అది నార్త్ సైడ్ ఢిల్లీ అటువైపు ఉంది, నైమిషారణ్యం అనే ప్లేస్లో అక్కడికి వచ్చి వీళ్ళు ఏం చేశారంటే 1000 సంవత్సరాలకు కావలసిన యజ్ఞాలు చేయడానికి ప్రయత్నిస్తారన్నమాట. 1000 సంవత్సరాలు యజ్ఞాలు చేయమన్న వాళ్ళు, యజ్ఞాలు నిర్విరామంగా 1000 సంవత్సరాలు యజ్ఞం ఆపకుండా జరపాలని చెప్పేసి, జరిపించాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తారు ఆ టైంలో. ఎందుకనంటే రాబోయేటువంటి కలియుగంలో ఉన్న వాళ్ళ యొక్క వాళ్ళ దుష్ప్రభావాలు, ఈ యజ్ఞాల వల్ల వాళ్ళకి ఆ దుష్ప్రభావాలు పోవాలని. సో వాళ్ళ మీద ఈ కలి యొక్క ప్రభావం వాళ్ళ మీద రాకూడదని వెంటనే వీళ్ళు 1000 సంవత్సరాలు కావలసిన యజ్ఞం, చూడండి వాళ్ళ జీవితాలంతా పణంగా పెట్టి, వాళ్ళ కుటుంబాలు పణంగా పెట్టి, మనం ఎవరో వాళ్ళకి తెలియదు, ఎటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తామో వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళ జీవితాలు పణంగా పెట్టారు మన కోసం అనమాట. 1000 సంవత్సరాలు వాళ్ళు యజ్ఞం చేయి తలబెడతారనమాట. అంటే వాళ్ళు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం యొక్క ప్రతిఫలం మన జీవితాల్లో మన కలియుగంలో వచ్చే దుష్ప్రభావాలని ఏదో ఒక పరిష్కారం ఆ యజ్ఞాలు చూపిస్తాయని చెప్పేసి వాళ్ళు అప్పుడు చేయడం ప్రారంభించారు. అయితే ఆ సమయంలో వాళ్ళు, కానీ ఆ సమయంలో వాళ్ళకి సూత గోస్వామి అక్కడికి వస్తారు అన్నమాట, ఇంకొక ఆచార్యుడు అక్కడికి వస్తారు. ఈయన గొప్ప ఆచార్యుడు, ఈయన స్వయంగా సుఖదేవ గోస్వామి, సుఖమహర్షి మహర్షి యొక్క శిష్యుడు అన్నమాట ఈయన. సో ఈయనకి భాగవతం మొత్తం ఈయన విన్నాడు, సుఖదేవ గోస్వామి నుంచి భాగవతం అంతా విన్నాడు. అయితే ఈ సౌనకాదృశ్యులు యజ్ఞాలు తలబెట్టాలని చూసిన తర్వాత ఎప్పుడైతే ఈ సుత గోస్వామి అక్కడికి వచ్చారు, అక్కడికి ఆచార్యుడు అక్కడికి వచ్చాడు, వీళ్ళందరూ కూడా ఈయన యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఆయన దగ్గర అయితే సంపూర్ణ జ్ఞానం ఉంది, రేపు రాబోయే కలియుగంలో ఉన్న వ్యక్తులకి ఏం పరిష్కారం మనం ఇవ్వగలం, ఎటువంటి ఏ పరిష్కారాలు ఇస్తే వాళ్ళు సులభంగా వాళ్ళు పట్టేస్తారు, సులభంగా వాళ్ళు సమస్య నుంచి బయటపడిపోతారు అని సుత గోస్వామిని ఒక ఆచార్యుడిగా ముందు పెట్టుకొని, ఒక గురువుగా ముందు పెట్టుకొని ఈ సౌనకాది ఋషులు అందరూ కూడా శిష్యులుగా ఆయన కింద చేరి ఒక 6 ప్రశ్నలు వేస్తారన్నమాట. వాళ్ళు రాబోయే వాళ్ళకి క్లారిటీ, అంటే మనలాంటి వాళ్ళకి కలియుగంలో పుట్టబోయే వాళ్ళకి క్లారిటీ, ఏం ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలి, ఏ ఒక్కటి ఫాలో అయితే చాలు మన జీవితాలు ఆనందంగా ప్రశాంతంగా తయారవుతాయని చెప్పేసి వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేస్తారు. అయితే వాళ్ళు చూడండి, వాళ్ళు ఇప్పుడు ఈ శ్లోకం ఉంది మన ముందర, ఓకేనా, వాళ్ళు కలియుగంలో ఉన్న వాళ్ళ గురించి ఆ రోజుల్లోనే 5000 సంవత్సరాల క్రితం, ఓకేనా, మన యొక్క పరిస్థితి గురించి భాగవతంలో 1వ స్కంధం 1వ అధ్యాయం 10వ శ్లోకం ఇవ్వబడింది అన్నమాట. ఇది సౌనకాదృశ్యులు ఆయన చెప్తారన్నమాట, అయ్యా రాబోయే వాళ్ళు ప్రాయేణాల్పాయుష సభ్య కలోస్మిన్ యుగే జన మంద సుమంద మతయో మంద భాగ్యాహి ఉపద్రుత. సో కలో అస్మిన్ యుగేజన, కలో అంటే కలియుగం, కలో అస్మిన్ యుగేజన, ఆ యుగంలో వచ్చే జనాలు యొక్క పరిస్థితి ఏంటంటే అంట, ప్రాయేణ అల్ప ఆయుష, అల్ప ఆయుష ఉన్నవాళ్ళు వాళ్ళు, ఇంకేంటి, మంద సుమంద మతయో, మంద సుమంద మతయో అంటే మంద బుద్ధి గలవాడు, మంద బుద్ధి అంటే ఏది ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి మినిమం కామన్ సెన్స్ ఉండదన్నమాట. మంద సుమంద మతయో మంద భాగ్య, అత్యంత దురదృష్టవంతులు అంట, భాగ్యం కూడా ఉండదు వాళ్ళకి, మంద భాగ్యం, ఓకేనా. ఉపద్రత, ఎప్పుడు ఏదో ఒక టెన్షన్లో ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక కల్లోలమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు అన్నమాట. అంటే కలో అస్మిన్ యుగే జన, కలియుగంలో ఉన్నటువంటి జనాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రాయేణ అల్ప ఆయుష, ఆయుష్ అల్పం, నిన్న మనం చెప్పుకున్నాం భాగవతం అంతా కూడా ఆ భాగ సారాంశ ఇదంతా అనమాట, మంద సుమంద మతయో. సో మన పరిస్థితులు ఇవాళ మనం చూస్తున్నాం మందమ్మ, మనలాంటి వాళ్ళు మాత్రమే ఓకేనా కూల్ డ్రింక్ ఎనర్జీ డ్రింక్ లాగా తాగుతాం అనమాట. కూల్ డ్రింక్ లో మొత్తం విష పదార్థాలు ఉన్నాయని తెలిసినా కూడా, కంప్లీట్ గా క్యాన్సర్ ఏజెంట్లు ఉన్నాయని తెలిసినా కూడా, దాంట్లో పురుగు మందులు వాడారని తెలిసి కూడా మనం చాలా తాగుతాం అనమాట. అంటే దాంట్లో ఏమున్నాయి లేదని తెలియకుండా ఉంటాం, అంటే దాన్ని బట్టి మనం ఎంత చదువుకున్న వాళ్ళమైనా సరే, సిగరెట్ మన జీవితాలు నాశనం చేసినా మనం సిగరెట్ తాగుతాం, ముందు మన లివర్ పాడు చేస్తుందని తెలిసినా కూడా ముందు తాగుతాడు, అంటే వాటి ఈ దుష్ప్రభావాలు ఉన్నాయని తెలిసినా కూడా మనము వాటిని తీసుకుంటున్నామంటే మనం మంద సుమంద మత కేటగిరీలో కాబట్టి ఇంకే కేటగిరీలోకి వెళ్తామా? అంటే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, దీంట్లో కేవలం అంత విషమయమైన అమ్మటికి కూడా మన ఇంద్రియాల యొక్క ఆకర్షణకి తట్టుకోలేక మనం ఏదో 2-3 యాడ్లు మన సినిమా వాళ్ళు మన స్పోర్ట్స్ మెన్ వాళ్ళు అది వాళ్ళు తాగారనో లేకపోతే వాళ్ళు చేశారనో దాంట్లో వాళ్ళేం తాగరు, కానీ వాళ్ళు తాగినట్టు మనకు చూపిస్తారు, ఎందుకంటే వాళ్ళ కోట్లు వస్తాయి, మనకేం రావు, మనం ఆరోగ్యం పాడు చేసుకుంటాం. సో అంటే వీళ్ళు ఎందుకు తాగుతున్నారు, దీంట్లో ఏమున్నాయి, దీంట్లో వాటి ఆ ఉన్న పదార్థాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని తెలిసినా కూడా మనం తాగుతాం, ఓకే, అంత సింపుల్ దానికే మనం కట్టుకోలేకపోతున్నాం, అంటే అవి తాగలేకుండా మనం ఉండలేకపోతున్నాం మనం. కానీ దాంట్లో ఎలాంటి మనలో శక్తిని పెంచేటివి కానీ, మన వ్యాధి నిరోధక శక్తి పెంచేటివి కానీ, మన జీవితాలు బాగుపడేది, మన మనసుని ఆహ్లాదపరిచే అంశాలు ఏవి వాటిలో లేవు, కానీ అయినా మనం లీటర్ మనం తాగుతూనే ఉంటాం. మంద సుమంద మతయం, ఓకేనా. ఇంకా మన పరిస్థితి ఆ రోజులోనే 5వ సంవత్సరాల క్రితమే వాళ్ళు చెప్పేస్తున్నారు మన పరిస్థితి. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏదో ఒక మన సారాంశం ఇచ్చేయాలి మనం వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి ఏం చదవాలో తెలియదు, శాస్త్ర చదివేంత జ్ఞానం వాళ్ళకు ఉండదు, వాళ్ళు మొదలే గందరగోళంలో ఉన్నప్పుడు ఆకలి పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని చదివేంత టైం ఎక్కడ ఉంటుంది, కాబట్టి మనం ఏదో ఒకటి వాళ్ళు చేయాలని చెప్పేసి ఈ సౌనకాదృశ్యులు ఒక 6 ప్రశ్నలు వేస్తారన్నమాట, ఎవరికి, సుత గోస్వామికి, సో దట్ ఆ సారాంశము మనం తీసుకోవాలని. ఏది మొదటి స్కందం 1వ అధ్యాయంలోనే చెప్పేస్తా అడుగుతారనమాట, ఇన్ కేసు మనం మిగతా చదవలేకపోయినా ఫస్ట్ 6 ప్రశ్నలకు 6 సమాధానాలు మనం వింటే చాలన్నమాట, మనకి ట్రూత్ విషయం అర్థమైపోద్ది మనకి. వాళ్ళు వేసిన 6 ప్రశ్నలు ఏంటంటే, సాధారణ జనులు అత్యంత శ్రేయస్కరంగా ఉండాలంటే వాళ్ళు ఏం చేయాలి? సో క్లియర్ కట్ గా సుత గోస్వామి ఆన్సర్ చెప్పేశాడు, కృష్ణ భక్తి యొక్క సేవ చేయాలి, సో దట్ వాళ్ళ కర్మబంధం నుంచి వాళ్ళు బయటపడిపోతారు. ఇంక ఏ భక్తి అవసరం లేదు, ఏ భక్తి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కృష్ణ భక్తి సేవ, భక్తి యొక్క సేవ చేస్తే, కృష్ణుడికి సేవ చేసుకుంటే, కృష్ణ భక్తులకు సేవ చేసుకుంటే వాళ్ళు బయటపడిపోతారు. మిగతా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటారు. రెండో ప్రశ్న, సర్వశాస్త్రాల యొక్క సారం ఏంటి? మళ్ళీ అది కూడా అంటే, కృష్ణ భక్తి మాత్రమే సర్వశాస్త్రాల యొక్క సారం. ఇక్కడ యోగ మార్గం కాదు, కర్మ మార్గం కాదు, జ్ఞాన మార్గం కాదు, ఏ మార్గాలు లేవు. సిద్ధులు ఏ మార్గాలు లేవు ఇక్కడ. కంప్లీట్గా కృష్ణ భక్తి మాత్రమే చేయాలి, ఎందుకంటే అది కృష్ణుడిపై ప్రేమ పడడానికి కావాల్సినటువంటి అవకాశం మనకి ఇస్తుంది. ఎప్పుడైతే మన కృష్ణుడి మీద ప్రేమ పెరుగుతుందో, మన అన్ని సమస్యలకు పరిష్కారం దొరకడమే కాకుండా మన మన గమ్యానికి కూడా చేరుకునేస్తా ఉన్నాం. మూడు, దేవాదేవుడు కృష్ణుడు దేవకి గర్భమున ఎందుకు జన్మించాడు, జన్మించడం కారణం ఏంటి, ఆవిర్భవించాల్సిన కారణం ఏంటి? ఒకటే కారణం, తన భక్తులకు ఆనందం పంచడానికి, తన లీలల్ని వ్యాప్తింపజేయడానికి. మనం భగవద్గీత 4:9 శ్లోకంలో, జన్మ కర్మేచ మేధిం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోవర్గం. సో ఎవరైతే నా జన్మ నా కర్మల యొక్క దివ్యమైనటువంటి ఆ లీలల్ని ఎవరైతే తత్వంతో సత్యంగా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ పునర్జన్మ ఎత్తారన్నమాట. సో భగవద్గీత ఇక్కడ ఉంది, ఎందుకు వచ్చి లీల చేశాడంటే, ఆ లీలలు మనం కథలుగా వింటే ఆ లీలల్ని మనం నిరంతరంగా మనం వాటిని అర్థం చేసుకొని మనం మన కృష్ణుడి మీద మన యొక్క నమ్మకం పెరగాలని, తద్వారా మన కృష్ణుని తలుచుకుంటూ మనం బయటపడాలని. ఓకే, అందులో తన లీలను వ్యాప్తింపు చేయడం కోసం, భక్తులకి ఆనందం పంచడం కోసం చేయబడి. యాక్చువల్ మన అందరం సుష్ట దుష్ట శిక్షణ సుష్ట రక్షణ అని అంటాం, అది యాక్చువల్గా ఆయన అది ఆయన ప్లానే కాదు. అసలు దుష్టుని శిక్షించడానికి, రక్షించే అమాయకులను రక్షించడానికి ఆయన ఇక్కడదాకా అవసరం లేదు. ఒక కరోనా పంపిస్తే చాలు, మొత్తం ఎగిరిపోతారంట. ఓకే, కానీ ఆయన స్వయంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఆయన లీలలు ఎప్పుడైతే వ్యాప్తింప చేస్తాడో, ఆ లీలలు మనం ఎప్పుడు మనం ఇక్కడ వింటామో, మనము ఖచ్చితంగా ఈ కర్మబంధం నుంచి మనం బయటపడడానికి ఆయన ఇక్కడికి రావాల్సి వస్తుంది అనమాట. వస్తాడు, ఇక్కడ లీలలు చేస్తాడు, తన భక్తుల్ని ఆనందం పంచుకోవడానికి. వ్రజ లీలలు, బృందావన వాసులు, ద్వారకావాసులు, మధుర వాసులు, వీళ్ళందరూ కూడా అత్యంత ఆనందాన్ని వాళ్ళు ఆస్వాదించారు కృష్ణుడి సమక్షంలో. మనలాంటి వాళ్ళు ఆ లీలల్ని వింటూ మనలో ఉన్నటువంటి దుఃఖాలని, మనలో ఉన్నటువంటి ఆందోళనని మనం పోగొట్టుకొని మనం కూడా తిరిగి వెళ్ళిపోవడానికి ఇది అవకాశం ఇచ్చారన్నమాట. నాలుగోది, కృష్ణుడి యొక్క పురుష అవతారాలు ఏవి అని అడుగుతారన్నమాట. ఇక్కడ పురుష అవతారాలు అంటే, కృష్ణుడు సృష్టి లీలలను చేసేవారు. కృష్ణుడు ద్వారా సృష్టి లీలలు ఎలా జరుగుతాయి, సృష్టి ఎలా సృష్టించబడుతుంది అన్నప్పుడు, సో మూడు పురుష అవతారాలు ఉన్నాయన్నమాట. ఇది కరుణదక్షాయ విష్ణు, గర్భోదక్షాయ విష్ణు, క్షీరోదక్షాయ విష్ణు. ముగ్గురు విష్ణువులు కృష్ణుడి నుంచి వచ్చి కృష్ణుడి అవతారాలుగా వాళ్ళు ఉండి ఈ సృష్టిని మొత్తం వాళ్ళు మెయింటైన్ చేస్తారు అన్నమాట. నేను ప్రస్తుతానికి డీటెయిల్స్ నాకు నేను వెళ్ళట్లేదు. అసలు కృష్ణ అవతారాలు అందరూ కృష్ణుడు విష్ణు నుంచి వచ్చారు కదా, మళ్ళీ కొత్త ఇంత మేము ఒకే విషయం అనుకున్నాం, ఇన్ని ముగ్గురు విషయం లేని జస్ట్ కన్ఫ్యూజ్ కావద్దండి. నేను ముందు అన్నీ నేను క్లారిఫై చేస్తాను, బట్ జస్ట్ ఈ 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చూసుకుంటూ రండి అంతే. ఓకే, ఐదో ప్రశ్న, కృష్ణుడి యొక్క లీలా అవతారాలు ఏవి అని అడుగుతారన్నమాట. ఓకే, అవి అనేక లెక్కలేనన్ని అవతారాలు ఉన్నాయన్నమాట. లీలా అవతారాలు అంటే ఇక్కడికి వచ్చి అనేక వంటి లీలలు చేసిన వాడు, భక్తులతో కొన్ని సందేశాలు ఇచ్చినవాడు, కొన్ని మార్గాలని మనకి నిర్దేశించినప్పుడు వచ్చినటువంటి అవతారాలు, నరసింహావతారం, రామావతారం, అనేక బుద్ధ అవతారం, అనేక అవతారాలు వచ్చాయి ఇక్కడికి. అన్ని ఏవైతే మనకి సందేశాత్మకంగా భక్తుల్ని రంజింపజేస్తూ వచ్చాయి, ఇవన్నీ కూడా లేదు. ఇవి ఎన్ని ఉన్నాయంటే మనకు చెప్పే వాళ్ళు ఏంటంటే, విష్ణుకి 10 అవతారాలు, 10 అవతారాలు మాత్రమే ఉన్నాయి అని మనకు చెప్తారన్నమాట. అది మనకి ఒక విధంగా మనం ఆ విధంగా కూడా అనుకోవచ్చు. అది కొన్ని ప్రముఖమైనటువంటి 10 అవతారాలు అనమాట, అవి ప్రముఖమైనటివి. కానీ మొత్తం ఎన్ని ఉన్నాయంటే లెక్కలేనని ఉన్నాయన్నమాట. ఆ రోజు కృష్ణుడు ఈ భూమి వదిలిన తర్వాత ధర్మసూత్రాలు ఎవరి ఆశ్రయం తీసుకున్నాయి? సో ధర్మము మామూలుగా కృష్ణుడు ఉన్నప్పుడు కృష్ణుడు ఏం చెప్తే అదే ధర్మం, రాముడు ఉన్నప్పుడు రాముడు ఏం చెప్తే అదే ధర్మం. ఓకేనా, అంటే అవతారం వచ్చే యుగం అవతారంలో అవతారం ఏది చెప్తే అది ధర్మం అవుతుంది అన్నమాట. అది అందరూ పాటిస్తే అందరూ ప్రశాంతంగా ఆనందం ఉంటారు. అయితే ఇప్పుడు కృష్ణుడు భూమి వదిలి వెళ్ళిపోయాడు, ద్వాపరయుగం అయిపోయింది, ఆయన వచ్చిన పని అయిపోయింది, చేయాల్సినటువంటి లీలలు చేసేసాడు, ఆయన తిరిగి వెళ్ళిపోయినప్పుడు ధర్మం కూడా ఆయనతో పాటు వెళ్ళిపోద్ది కదా. మరి రాబోయే కలియుగుల వాళ్ళు కృష్ణుడు వెళ్ళిపోయిన పాటు ఆయనతో పాటు ధర్మం వెళ్ళిపోతే ఇప్పుడు రాబోయే వాళ్ళు ఈ ధర్మాన్ని ఎలా తీసుకోవాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎవరి నుంచి తెలుసుకొని ఈ ధర్మాన్ని పాటించాలి అన్నప్పుడు సూత గోస్వామి అంటారు అన్నమాట, శ్రీమద్ భాగవతము రూపంలో ఈరోజు ధర్మం ఉంది అంటారు అన్నమాట. అంటే శ్రీమద్ భాగవతం ఏం చెప్తే అది ధర్మం. ఇప్పుడు ఇది స్వయంగా సూత గోస్వామి లేదా సుఖదేవ గోస్వామి లేదా గురు పరంపర చెప్పేటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు కలియుగంలో ధర్మం ఎవరిని ఆశ్రయించారంటే శ్రీమద్ భాగవతం అనే పుస్తకం రూపంలో ఆశ్రయించిందన్నమాట ధర్మం. అంటే శ్రీమద్ భాగవతం ఏది చెప్తే అది ధర్మం అన్నట్టుగా అన్నమాట. ఎందుకంటే ఇవాళ కృష్ణుడు పుస్తక రూపంలో అవతరించాడు, భాగవతం రూపంలో అవతరించాడు అన్నమాట కృష్ణుడు. సో ఆయన ఆయన యొక్క పూర్తి లీలా సమూహమే ఈ శ్రీమద్ భాగవతం. భగవంతుడి యొక్క హృదయాన్ని అర్థం చేసుకునేటువంటి పుస్తకం అన్నమాట శ్రీమద్ భాగవతం. సో ఈరోజు మనం ధర్మం పాటే మనం ఫస్ట్ వెళ్ళి ఓ శ్రీమద్ భాగవతంలో నేను పాటించేది నిజమా కాదా, ఇంకా సత్యం ఉందా అబద్ధమా, నేను పాటించొచ్చా పాటించదా, ఏ పుస్తకాన్ని చూసి మనం ఫాలో అవ్వాలంటే అంట శ్రీమద్ భాగవతాన్ని చూసి మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ధర్మము భాగవతాన్ని ఆశ్రయించినట్టు అయితే అదే భాగవతం చివరిలో అంటే మొత్తం అన్ని లీలలన్నీ చెప్పేసిన తర్వాత ఒకటో స్కందం రెండు మూడు నాలుగు ఐదు ఆరు అట్లా 12 స్కందాలు పూర్తిగా అయిపోయి చివరి చాప్టర్లో చివరి అధ్యాయంలో 12 స్కందం 13 అధ్యాయం చివరి అధ్యాయం అన్నమాట భాగవతం మొత్తానికి. ఆ భాగవతం మొత్తానికి చివరి అధ్యాయంలో ఆల్మోస్ట్ ఆఖరి శ్లోకాల్లో 23 శ్లోకం మనం చూస్తే ఏం చెప్పారంటే యుగ ధర్మము మొత్తం ఈ లైఫ్ అంతా కూడా కలియుగంలో మనం ఇదొక్కటి పాటిస్తే చాలు అన్నిటినీ మనం ఛేదించి అన్నిటి నుంచి మనం బయటపడి సర్వ పాపాల నుంచి సర్వ కష్టాల నుంచి దుఃఖాల నుంచి మనం బయటపడి మన హరిని లేదా కృష్ణుని చేరుకోవచ్చు అని చెప్పేసి చివరికి చెప్పేసినాం. నామ సంకీర్తనం చేస్తే సర్వ పాప ప్రణశనం ప్రణమ దుఃఖ సమనస్ తం నమామి హరింపరం. సో నామ సంకీర్తనం యస్య, సో ఎవరి నామ సంకీర్తనం చేస్తే సర్వ పాప ప్రణాశనం అన్ని పాపాలు నశించిపోయి దుఃఖ సమాన సమనస్ దుఃఖాలన్నీ సమసిపోతాయో, సో అట్లాంటి హరి యొక్క నేను నమస్కరిస్తున్నాను, ఆ హరిని నేను నేను ప్రణామాలు చేస్తున్నాను అని చెప్పేసి మన చివరిగా మనం చెప్పిందంటే భాగవతం ద్వారా నువ్వు ఏం చేయబడలేదు అయినా భాగవతం మొత్తం నువ్వు చదివినా నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నువ్వు సరిగ్గా దాన్ని ఫాలో అయినా ఫాలో కాలేకపోయినా ఈ ఒక్క హరినామాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే నామ సంకీర్తనం చేస్తే చాలు అన్నిటికీ నీకు పరిష్కారం వచ్చేస్తుందని చెప్పి స్వయంగా భాగవతంలో ఏ ధర్మాన్ని అయితే మనం పాటించాలో ఏ ధర్మం అయితే మనకి భాగవతం ద్వారా వస్తుందో ఆ ధర్మము ముఖ్యంగా నామ సంకీర్తనం ద్వారా మనం ధర్మాన్ని పాటించిన వాళ్ళు అవుతాం అన్నమాట. అలాగే శ్రీమద్ భాగవతం 12 స్కందం 3 అధ్యాయం 52 శ్లోకంలో నేను చెప్పాం కదా యుగ ధర్మాలు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంది అని. తృతేయ ధ్యాయతో విష్ణు త్రేతాయాం నిరుతో మకై ద్వాపరే పరిచర్యయం కలౌతద్ హరికీర్తన. తృతేయ ధ్యాయతో విష్ణు, కృతయుగం సత్యుగం రెండు ఒకే పేరు అన్న, కృతయుగం అన్నా అదే సత్యుగం అన్నా అదే. కృతయుగంలో విష్ణు మీద ధ్యానానికి పెద్దపీట, అది యుగ ధర్మం. ధ్యానము పెద్దపీట ఎప్పుడంటే సత్యుగంలో, అది కూడా ఎవరి మీద ధ్యానం అంట, విష్ణు మీద ధ్యానం. సో సత్యయుగంలో యుగ ధర్మం వచ్చి అంటే దాన్ని ఎవరైతే పాటిస్తారో పుష్కలంగా ఎవరైతే దాని మీద ఆధారపడతారో ధ్యానం మీద ఆధారపడతారో వాళ్ళు విష్ణు లేదా కృష్ణుని త్వరగా చేరుకునేస్తారు. అది యుగ ధర్మం అనమాట, ఫాలో అవ్వాల్సిన మెథడ్ అప్పుడు, పద్ధతి మార్గం అప్పుడు. అలాగే త్రేతాయాం యజతో మకై, త్రేతాయం త్రేతాయుగంలో యజతో అంటే యజ్ఞాలు ముఖ్యమైన పెద్దపీట పోషిస్తారు పెద్ద, అదే అప్పుడు యుగ ధర్మం అనమాట. ఓకే, ద్వాపరే పరిచర్యయం, ద్వాపర యుగంలో విగ్రహ ఆరాధన, పంచరత్ర విధి పరిచర్యం ఇదంతా ఏంటంటే స్వయంగా విగ్రహ ఆరాధనకి పెద్దపీట అనమాట ద్వాపర యుగం, అది యుగ ధర్మం అది. కలోతత్ హరికీర్తనాలు కలియుగం, కలవు 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 అంటే కలియుగంలో హరికీర్తన, హరికీర్తనమే యుగ ధర్మం ఇక్కడ. సో చాలా మంది ఏమంటారు అంటే మే ఏ నామైనా పలుకోవచ్చు కదా, అన్ని అన్ని దేవతల నామాలు ఒకటే కదా, ఎవరిని ఎవరిని జపించినా ఎవరిని నామం చేసినా సరే చివరికి ఆడికే చేరుకుంటామంటే అది మీరు ఏ పుస్తకం నుంచి రాశారు, ఏ పుస్తకం నుంచి మీరు తీసుకున్నారు అది, లేదా ఏ ఆచార్యుడు అలా చెప్పాడు, ఏ నామం పలికినా మనం వెళ్ళిపోతామని, ఏ నామం పలికినా మనకి ముక్తి వచ్చేస్తుందని, ఏ నామం చేసినా సరే మనం గోలోకం లేదా వైకుంఠం చేరుకుంటామని ఎవరు చెప్పారు, ఏ పుస్తకం చెప్పారు, దయచేసి ఆ కోట్ తీసుకోండి. ఓకేనా? అంతేగాని అది ఇవి తెలుసుకోకుండా, ఇవి మనం అర్థం చేసుకోకుండా, ఇవి సరైనటువంటి విధానం మనం తీసుకోకపోతే మాత్రం మనం చేసినంతా వృధా అయిపోతుంది. ఎందుకంటే కలియుగానికి యుగ ధర్మం ఒకటే ఒకటి ఉంది. అత్యంత సులభంగా, ఓకేనా, అత్యంత త్వరగా మనకి ఇన్ని ఘోరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, మన జీవితాలు ఎన్ని అతలాకుతలమైనా కూడా ఇక్కడ ఒక్కటే మనకి, అది హరికీర్తన. ఓకేనా? ఇంకా ఏ దేవనామాలు కానివ్వండి, ఏ బాబాల పేర్లు కానీ ఇక్కడ అవకాశమే లేదు. ఇక్కడ ఒకవేళ మీరు అట్లా అనుకున్నగా ఉన్నట్లయితే మనం మోసపోతున్నట్టే అనుకోవాల్సిందే. ఇక్కడ ఒకవేళ నిజంగా అది మనం నమ్ముతున్నట్లయితే, నిజంగా దేవతల యొక్క నామాలు లేదా బాబాల యొక్క నామాలు అనుకున్నట్లయితే, మీరు ఫస్ట్ అడగండి ఎక్కడ రాస్తున్నారు, ఈ పేరు చెప్తే మనం వెళ్తామని, ఈ పేరు చెప్తే మనం మన కర్మ బంధం నుంచి మనం బయటపడతామని, ఏ పురాణంలో, ఏ ఉపనిషత్తులో, ఏ శ్లోకంలో ఉంది. ఓకేనా? అలాగా మనం తీసుకోకపోతే మాత్రం, ఓకేనా, మనం ఏం ఫాలో అవుతున్నామో, ఎవరిని మనం గుడ్డిగా, ఒక గుడ్డోడిని మనం ఫాలో అవుతున్నాం అన్నమాట. మనం గుడ్డిగా గుడ్డోళ్ళని ఫాలో అయితే ఎక్కడ పడతామంటే ఎక్కడ పడతామో మనకే తెలియదు. ఇక్కడ శాస్త్రాలు మనల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి అన్నమాట. ఆచార్యుల రూపంలో, శాస్త్రాల రూపంలో భగవంతుని మనం మోసపోకూడదని. కలియుగంలో ముఖ్యంగా ఏమవుతాయంటే డూప్లికేట్లు ఒరిజినల్ కంటే చాలా తలతలాడుతుంటాయి. ఇక్కడ డూప్లికేట్లు ఒరిజినల్ కంటే, ఒరిజినల్ కంటే ఇంకా ఇంకా ఎక్కువ, ఇది ఇంకా ఒరిజినల్గా అనిపిస్తుంది డూప్లికేట్లు అన్నీ. ఇక్కడ ఇక్కడ మనకి ప్రమాదం ఏంటంటే డూప్లికేట్లు ఒరిజినల్ కంటే ఇంకా ప్రమాణం కింద మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరర్ కంటే కూడా డూప్లికేట్ మ్యానుఫ్యాక్చరర్ దానికి ఇంకా ఎక్కువ షైనింగ్ ఇస్తారు ఇక్కడ. సో మన కళ్ళని చూసుకొని, మన చెవుల్ని నమ్ముకొని, మన ఇంద్రియాలు నమ్ముకొని కానీ మనం కానీ చూసి అబ్బా ఇది భలే ఉంది, ఇది నిజంగా ఆ స్థాయిలో ఇది పనిచేస్తుంది, మనకి మనం కానీ సర్టిఫికేట్ ఇచ్చుకొని కానీ మనం ముందుకెళ్ళాము అని అంటే దానికి పూర్తి బాధ్యత వహించాలి. మన పిల్లలకు ఒక స్కూల్ చేర్చేటప్పుడు కానివ్వండి, లేదా మనం మనకు బాగలేనప్పుడు ఒక హాస్పిటల్ చేరే వెళ్ళేటప్పుడు కానీ, మనం ఒకటికి 100 సార్లు మనం లెక్క వేస్తాం, మనం అన్ని చూసుకుంటాం. ఆ స్కూల్ ఏంటి, ఎలా ఉంది, ఎప్పటి నుంచి ఉంది, దానిలో టీచర్స్ ఎవరు, క్వాలిఫికేషన్స్ ఏంటి చెప్పారు, అలాగే హాస్పిటల్లో డాక్టర్ ఎవరు, దానికి నేమ్, తన ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవన్నీ వెతుక్కొని మనం వెళ్తామే. కానీ ఒక యుగ ధర్మాన్ని చేసేటప్పుడు, యుగ ధర్మం ఒక మన మానవ జన్మని పూర్తిగా ఉపయోగించుకోవడానికి, పూర్తిగా మనం కర్మ నుంచి బయటపడడానికి మాత్రం మనం ఎలాంటి వెతుకులాట చేయకుండా, ఫలానా ఆయన చెప్పాడు, ఫలానా ఈయన చెప్పాడు, ఆయన విభూతి పూసుకున్నాడు, ఆయన నామం పెట్టుకున్నాడు, ఆయన వేషధారణ, ఆయన భాష చూసి, ఆయన చేసి చెప్పేటువంటి మాటలు చూసి, అబ్బా ఆయన చెప్పాడంటే అది ఖచ్చితంగా నిజమై ఉంటుంది అని మనం అంచనాలోకి వెళ్ళిపోతాం. మనం మన ముందు మాయమంత్రాలు చేసినంత మాత్రాన, మన ముందు కొన్ని కొన్ని సిద్ధులు ప్రదర్శించినంత మాత్రాన మనం నమ్మడానికి లేదన్నమాట. మనం ఎప్పుడైనా ఎవరు నమ్మాలంటే ఆచార్యులు మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి, ఈ విషయం రామాచార్యులు చెప్పారా, ఈ విషయం ఆదిశంకరాచార్యులు చెప్పారా, ఈ విషయాన్ని మధ్వాచార్యులు చెప్పారా, ఫస్ట్ వెళ్ళి చెక్ చేసుకోండి. రెండోది, ఈ విషయం ఏ పురాణంలో ఉంది, ఎక్కడ రాస్తుంది, ఎవరు రాశారు దాన్ని. అలా చేయకుండా కానీ మీరు నేను చేసినట్లయితే, మీరు చేసిన మొత్తం కూడా మీకు మీకు అది ఏ విధంగానూ పనికి రాకుండా వెళ్తారన్నమాట. లాస్ట్లో మీ అంతకాలంలో మీకు అది దేనికి ఉపయోగపడకుండా ఉంటుంది అన్నమాట. మీరు పడిన శ్రమ అంతా వేస్ట్ అయిపోద్దు. అందుకే మేము మీ ముందుకు ఎందుకు వచ్చామంటే, మీ ముందు మేము ఆ నిజాలు, ఆ ఫ్యాక్ట్స్ ముందు పెట్టాలని. ఓకేనా? అసలు విషయం ఏంటి, ఆచార్యులంతా ఎట్లా వెళ్తున్నారు, ఎట్లా ఉన్నారు, మనం ఏ మార్గం నడవమంటున్నారు, మనం ఏ మార్గంలో నడుస్తున్నాం, మనం మన ఇష్టమైన మార్గంలో మనం నడిచి నాకు మనశ్శాంతి రాలేదే, నాకు ఇంకా ఆనందం రాలేదే, నాకింకా నేను సమస్య నుంచి నేను బయటపడలేదని మనం ప్రిస్క్రిప్షన్ ఫాలో కాకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం మందులు వేసేసుకొని మనం వచ్చేసి డాక్టర్ని పోయేసి మీ మాత్రలు సరిగ్గా పనిచేయలేదు లేదా మీరు చెప్పిన విధానం బాగలేదని అంటే ఏ డాక్టర్ ఇచ్చినా సరే ఆ ప్రిస్క్రిప్షన్ మనం ఫాలో కాకపోతే మనం బాగుపడము అన్నమాట. డాక్టర్కి వచ్చిన నష్టం లేదు. అలాగే మనం ఇచ్చిన ప్రిస్క్రిప్షన్, కలియుగానికి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఏంటంటే హరినామం. కలియుగానికి ఈ ప్రిస్క్రిప్షన్ తప్ప ఇంక వేరే ప్రిస్క్రిప్షన్ లేదు. అది మనం మనం జాగ్రత్తగాని మనం కానీ దాన్ని తీసుకొని మన జీవితాల్ని మన అన్ని బాధ్యత నిర్వర్తిస్తుందని మనం చేసినట్లయితే 100% నేను మన టెస్ట్ మనీ చూసాము ఆ మాతాజీ ఎట్లా చేసిందో. ఒకే టెస్ట్ మనీ ఆమె లైఫ్లో ఒకటే పాటించింది, కానీ అది సత్యం, అది పాటించింది మాత్రం సత్యం. ఓకేనా? ఆమె ఎవరిని అప్రోచ్ అయినా కానీ ఆయన పర్ఫెక్ట్ మెడిసిన్ ఇచ్చేసాడు, ఆమె ఆ పర్ఫెక్ట్ మెడిసిన్ని సిన్సియర్గా పాటించింది, రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. సో ఇంకా ఎటువంటి ఇక్కడ నామాలకి ఇంకా ఎటువంటి దేవతల యొక్క సహస్రనామాలకి ఇక్కడ అవకాశం లేదు, ఆస్కారం లేదు. ఓకేనా? అంటే నేను మాట్లాడే మీకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు, మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇంకా మీరు మనం మోసపోవాలి, మోసపోవడానికి మనం రెడీ అంటే మేమేం చేయలేము అనమాట, మనం ఏం చేయలేము ఇంకా. ఓకేనా? సో ఉన్నదాన్ని జాగ్రత్తగా సూటిగా మీ ముందు నేను విషయం పెట్టేస్తాను అనమాట. ఓకేనా? మీరు ఆలోచించుకోండి, మీరు విశ్లేషించండి, ఆలోచించండి, ఆలోచించుకొని నిర్ణయించుకోండి. ఎందుకంటే మీ లైఫ్కి మీరే బాధ్యత అంటే, ఇంకెవరు దానికి బాధ్యులు కారు అనమాట. అలాగే బృహద్నారద్య పురాణంలో ఓకేనా, హరేర్నామ హరేర్నామ హరేర్నామైవేహి కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యత. హరేర్నామ హరేర్నామ హరేర్నామేహి కేవలం, హరినామం 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 తప్ప, కేవలం అది తప్ప. కలవు కలవు అంటే మళ్ళీ చెప్పిన కలియుగంలో, కలవు అంటే కలియుగంలో, నాస్తేవ 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 గతిరన్యత. కలియుగంలో ఇంకా నాస్తేవంటే ఇంకా వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. గతిర్ అన్యత, ఇంకా అన్యత ఇంకా వేరే మార్గాలు లేవు, ఇక్కడ నథింగ్ మోర్, ఇంకేమి లేవు ఇక్కడ. 3 సార్లు హరినామం 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 తప్ప. ఒక విషయాన్ని ఒకసారి చెప్పి అదే విషయాన్ని 2 సార్లు చెప్పి అదేసారి 3 సార్లు కూడా అదే విషయం చెప్పారంటే ఆ విషయం చాలా సీరియస్ అని అర్థం అన్నమాట. ఒక విషయాన్ని 3 సార్లు మనకి దాన్ని ఒక్కి నొక్కని చెప్తున్నారు అని అంటే మనం దాని సీరియస్నెస్ మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదని చెప్పేస్తాను. ఎక్కడ? కలియుగంలో. మళ్ళీ విష్ణు పురాణంలో, అందుకే మీకు ఒక్క దగ్గర మేము మీకు కోట్ చేసి చెప్పట్లేదమ్మా, మీ అందరికీ మొత్తం అన్నిట్లోంచి నేను భాగవతం చెప్తున్నాను, విష్ణు పురాణం చెప్తున్నాను, ఇందాక బృహద్నారద్య పురాణం ఇంకోటి, ఓకేనా, నారాయణ సంహిత రాబోతుంది, అనేక వాటిల్లో కలియుగంలో హరినామం తప్ప ఇంకా వేరే అవకాశం లేదని మీకు కోట్ చేసి చూపిస్తున్నాను. మీరు మనం ఏ నామం తీసుకుంటామో దయచేసి ఆ నామం నిజంగానే ఇవ్వందా శాస్త్రాల్లో చెక్ చేసుకోవాలా. ఒకవేళ ఇచ్చుంటే అది ఖచ్చితంగా మన కర్మబంధం నుంచి మనల్ని బయటపడేస్తుందా, లేకపోతే కేవలం కొన్ని ఉపశమనాలు ఇస్తుందా ఆ నామం, అంటే కొన్ని కోరికలు తీసుకోవడానికి అది ఇస్తుందా, లేకపోతే మన కర్మబంధం నుంచి మనం బయటపడడానికి ఆ నామం పడుతుంది. కర్మబంధం నుంచి బయట వేయగలిగింది మాత్రం కేవలం హరే కృష్ణ మంత్రం లేదా హరినామం తప్ప. ఇది స్వయంగా శివుడే పార్వతి అంటారు అన్నమాట. స్వయంగా శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్ర సత్నామ తుల్యం రామనామ వరానమే. రామనామం, శివుడు స్వయంగా కాశీలో ఉంటాడు శ్మశానంలో, వచ్చిన వాళ్ళ యొక్క వచ్చినటువంటి చనిపోయిన వాళ్ళ యొక్క చెవుల్లో రామనామం వినిపిస్తాడు. మరి ఎందుకు ఆయనకు డైరెక్ట్గా వెళ్ళే ఆయన చెవుల్లో శివనామం వినిపించచ్చు కదా, ఆయన నామం వినిపించచ్చు కదా, ఎందుకు రామనామం వినిపిస్తున్నాడు? ఎందుకంటే దేవతల నామాలు మనకి ఐశ్వర్యం పెంచుతుందేమో కానీ కర్మబంధం నుంచి మనం బయటపడేయలేదు. స్వయంగా హరినామం తప్ప ఇంకేది కూడా మనం ఈ కర్మబంధం నుంచి, ఈ ఘోరమైన కలియుగ ప్రభావాల నుంచి మనం బయటపడలేమన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు విష్ణు పురాణంలో, ధ్యాయం కృతే యజస్ యజ్ఞస్ త్రేతాయాం ద్వాపరే అర్చాయాన్ యదప్నోతి తదప్నోతి కలౌ సంకీర్తి సంకీర్తయ కేశవం సంకీర్తయ కేశవం. సో జాయన్ కృతే యుగ యుజస్ యజస్, కృతయుగంలో ధ్యానము, మళ్ళీ అదే అదే వచ్చింది. మళ్ళీ త్రేతాయాం యజ్ఞాన్, ద్వాపరే అర్చన అర్చయన్, అర్చనం అంటే విగ్రహారాధన అర్చన, సేమ్. ఇందాక నేను చెప్పింది మీకు ఎక్కడ, అది భాగవతం, అది ఏ పురాణం ఎప్పుడు వచ్చింది, విష్ణు పురాణం అది ఎప్పుడు వచ్చింది. కానీ రెండిట్లో చెప్పే విషయం మాత్రం ఒకటే. ఇంకా చెప్పడం యదప్నోతి తదప్నోతి అంటే ఏదైతే కృతజ్ఞంలో ఎంతో ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ధ్యానం చేశారో, ఏదైతే కృతయుగంలో సత్యయుగంలో ధ్యానం కొన్ని వేల సంవత్సరాలు చేస్తారనమాట. ఎందుకంటే కృతయుగంలో సత్యయుగంలో ఒక మనిషి ఆయుష్ 100,000 సంవత్సరాలు అనమాట. ఆ టైంలో 100,000 సంవత్సరాల్లో ఇంచుమించు 70,000-80,000 సంవత్సరాలు వాళ్ళు ధ్యానం చేస్తారు తప్ప కృష్ణుడు లేదా విష్ణు వాళ్ళకి దర్శనం ఇవ్వడు. అంత కఠినంగా చేయాలన్నమాట 80,000 సంవత్సరాలు. అలాగే త్రేతయుగంలో యజ్ఞం, యజ్ఞం అంటే మనకి తెలుసు అశ్వమేధ యజ్ఞాలు, పుత్రకామేష్ యజ్ఞాలు, ఈ యజ్ఞాలు ఏం చేసినా సరే 1,000 కోట్లు ఖర్చు పెట్టాలా, బ్రాహ్మణులు పిలిపించాలా, ఎన్నో వస్తువులు మనం సేకరించాలా, అన్ని పవిత్రమైన వస్తువులు సేకరించాలా, పెద్ద ప్రొసీజర్ అన్నమాట. మనకి స్థలము, టైము, మంత్ర ఉచ్చారణ, పవిత్రత అన్ని కలగొలుచుకుంటే అది కూడా కొన్ని కొన్ని రోజులు ఆ యజ్ఞం చేస్తే, ఇంత పటిష్టంగా చేస్తే కానీ మనకి ఫలితం రాదు, మనకి విష్ణు మనకి దర్శనం ఇవ్వడము. అలాగే ద్వాపర యుగంలో అర్చయన్, మనం విగ్రహార్థం చేయాలంటే ఏ రాత్రి 1 గంటకు 2 గంటలకు లేచి అన్ని రెడీ చేసుకొని స్నానం చేసుకొని మిగతా మంత్రాలు అన్ని భగవంతుడికి అభిషేకాలు అన్ని చేసి ఆయనకి మొత్తం ఆయనకి అలంకారం చేసి అన్ని అయ్యేసరికి 7-9 గంటలు పడుతుంది ఉదయం నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాం. కానీ అలాగ అర్చన చేసుకొని అలాగున్న వాళ్ళకి ద్వాపర యుగంలో విశ్వదర్శనం, కృష్ణుడు దర్శనం దొరుకుతుంది అన్నమాట. కానీ ఇంత కష్టపడకుండా, ఇవేమి ఇబ్బంది పడకుండా, వాళ్ళంతా ఎంతో కష్టపడ్డారు అన్నమాట హరిదర్శనం కోసం. కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళు చేసి, కొన్ని వేల నెలలు సంవత్సరాలు వాళ్ళు చేసిన తర్వాత, కానీ కలియుగంలో జస్ట్ కేశవుడికి మనం సంకేతం చేసే చాలన్నమాట. ఏది ఏం వదులుకోకుండా అన్ని బాధలు నిర్వర్తిస్తూ ఉన్న ప్రదేశంలో ఉంటూనే చేసుకోవచ్చు. అంటే భగవంతుడు మన మీద ఎంత దయదలిచాడు అంటే మనలాంటి వాళ్ళకి అతి సులభం చేసేసారు అన్నమాట. అతి సులభమైంది, అతి పవర్ఫుల్ శక్తివంతమైంది అన్నమాట హరినామం. సో కేవలం కేశవుని మనం కీర్తిస్తే చాలన్నమాట ఈ కలియుగంలో మనం బయటపడిపోతాం. నారాయణ సంహితలో ద్వాపరై జనైర్ విష్ణు పంచరత్రస్తు కేవలై కలవుతూ నామమాత్రేన పూజ్యతే భగవాన్ హరి. ద్వాపరయుగంలో జనులు విష్ణు పంచరత్రస్తు కేవలము ద్వాపరయుగంలో విష్ణు యొక్క అర్చన, పంచరత్రం అంటే పూజా విధానం, అర్చన విధానం. సో ద్వాపరయుగంలో అర్చనతో భగవంతుడిని ప్రసన్నం చేసుకుంటే కలవు అంటే కలియుగంలో నామమాత్రేన, కేవలం నామోచ్చారణంతో పూజ్యతే భగవాన్ హరి. నా దగ్గర ఇప్పుడు గుడి లేదు, నా దగ్గర పూలు లేవు, నా దగ్గర నీళ్ళు లేవు, నేను భగవంతుని సమర్పించిన నా దగ్గర ఏం లేదు, నా దగ్గర 1 రూపాయి కూడా లేదు, నేను నా చేతులు పడిపోయాయి, నా కాళ్ళు పడిపోయినాయి, తొచ్చి పడిపోయాను, నా ఏమి, నేను ఏది తిరగలేని పరిస్థితిలో ఉన్నాను, నాకు ఎటువంటి ఏ విధంగా కూడా నన్ను, నేను ఇప్పుడు తీర్థయాత్రలు కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ కనీసం ఇక్కడన్నా వస్తే ఇక్కడ తీసి పెట్టలేని పరిస్థితి ఉన్నాను, పూజ గదిలోకి ఎంటర్ కాలేకపోతున్నాను, స్నానం చేయలేకపోతున్నాను, ఏమి చేయలేకపోతున్నాను, నేను నాకెవరు చేసేవాళ్ళు కూడా లేరు. అటువంటి వాళ్ళు కూడా జస్ట్ మనసులో హరినామం చేసుకుంటూ ఉంటే అయిపోతుంది. భగవాన్ హరిని మనం పూజించినట్లే అన్నమాట హరే కృష్ణ మంత్రం చేసుకుంటే నామమాత్రంతో. ఎక్కడికి ఎటువంటి మన దగ్గర ఎవరు లేకపోయినా, మనకి ఎవరు సహాయం చేయలేకపోయినా, భగవంతుడి యొక్క దయని మనం దయచేసి మనం గుర్తిస్తే మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో, మన గమ్యం ఎంత దూరం ఉంది, ఆ గమ్యము ఎప్పటికీ ఆ గమ్యం చేరుకోవాలని మనం ఒకసారి మనం కానీ గుర్తిస్తే మనం చేసే ఈ నామం మాత్రం, నామ సంకీర్తన లేదా నామ జపము, నేను చెప్పగా మనం కలియుగంలో ఉన్న మన మీద భగవం కురిపించిన దయ, అది అలాంటి దయ కాదు. యాక్చువల్లీ సత్యయుగంలో ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉంటారు సత్యయుగంలో. పుణ్యం చేసుకున్న వాళ్ళు ఇకైనా గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో గొప్ప సుకృతి ఉన్న వాళ్ళు మాత్రమే సత్యయుగంలో పుడతారన్నమాట. అంతకంటే తక్కువ సుకృతి పుట్టిన వాళ్ళు త్రేతాయుగంలో, అంతకంటే తక్కువ ఇంకా అదృష్టంలో పుట్టుకున్న వాళ్ళు ఈ త్రేతాయుగంలో. కానీ అత్యంత దుర్దృష్టం పుట్టిందంతా కలియుగంలోనే పుడతారు. కానీ వాళ్ళందరికీ భగవంతుడు ఓకేనా కష్టమైన మార్గాలు ఇచ్చారు. వాళ్ళందరికీ ధ్యానం చేయమని చెప్పి, యజ్ఞం చేయమని చెప్పి. కానీ యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు చాలా ఈజీ పద్ధతులు, ఎందుకంటే వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. వాళ్ళంతా వాళ్ళు చాలా ఈజీ చేయాల్సింది వాళ్ళకి. కానీ వాళ్ళందరికీ భగవంతుడు ఏం చేశాడు, వాళ్ళకందరూ కఠినమైన మార్గాలు ఇచ్చారు. వాళ్ళందరికీ ధ్యానం యజ్ఞం ఇవన్నీ పెట్టాడు. మన యాక్చువల్గా అత్యంత దురదృష్టవంతమై మన జీవితాలు మన మనసులంతా కూడా కల్మషాలతో నిండిన మనలాంటి వాళ్ళకి మాత్రం యాక్చువల్గా అంతకంటే ఇంకా కఠినంగా పెట్టాలి మనకి. కానీ భగవంతుడు మనకేం చేశాడు, పాపం వీడు ఎక్కడ చేస్తాడు ఇంకా ఇవన్నీ, వాడికి ఎంత టైం ఉంది, ప్రాయణ అల్ప ఆయుష, ఆయుష కూడా పాపం తక్కువ, మనకంత స్కోప్ ఇవ్వలేకపోతున్నాం అతనికి. పాపం ఉన్న పరిస్థితి అతను ఏం చేయగలుగుతాడు, ఉన్న తన శక్తి సామర్థ్యాలు సరిపోవు, డబ్బులు ఉండవు ఇతని దగ్గర, మందభాగ్య ఎప్పుడు దురదృష్టంతో నిండిపోయింటాడు. దేంతో కనెక్షన్ లేకుండా కేవలం నోటికి చెవులకి మాత్రం కనెక్షన్ పెట్టాడు అన్నమాట. ఇది హరినామం హరికథ వినండి, హరినామం హరికథని చెప్పండి, విన ఇంకొకరికి అందించండి అన్నట్టుగా చెప్పేశాడు అన్నమాట. ఇంకెవరిపై ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా, ఉదయం నుంచి రాత్రి దాకా మనం ఎన్ని మాట్లాడుతుంటాం, ఎన్ని రకాలుగా మాట్లాడుతుంటాం మనం, ఎన్నెన్నో మాట్లాడుతుంటాం. కానీ దాంట్లో కొద్దిగా హరినామం జోడిస్తే, దాంతో పాటు కొంత హరినామం జోడిస్తే, సో మనకి స్వయంగా భగవంతుడికి మనం దర్శనం అవ్వడానికి ఎంత సులభం అయిపోద్ది మనకి. ఆయన ఎంత తహతహలాడుతున్నాడు మనల్ని ఆయన దగ్గర చేసుకోవడానికి, ఆయన ఇంత సులభమైన నామస్మరణ మార్గం ఇచ్చేయడానికి. కానీ ఇంత సులభమైన మార్గం ఇచ్చినప్పటికీ కూడా మనం ఇంకా ఎన్నో కారణాలు చెప్తున్నాం అనమాట, మాకు అది అయిపోయింది, ఇది అయిపోయింది, మేము చేయలేకపోతున్నాం, మేము బిజీగా ఉన్నాం, మా ఇంట్లో అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని. ఇది కూడా మనం తీసుకోలేకపోతే, ఇది కూడా మనం చేయలేకపోతే ఓకేనా, ఇంకా భగవంతుడు కూడా పాప ఆయన ఏం చేయగలుగుతాడో, పాప ఆయన ఎట్లా ఇంకా ఏమేమి మార్గెత్తుతాడో మనం మనకు తెలియదు అన్నమాట. సో దయచేసి ఈ హరినామాన్ని మనం సింపుల్గా దీన్ని మనం కొద్దిగా శ్రద్ధగా తీసుకుంటే మనం ఖచ్చితంగా ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నామో, కర్మల చేత కానివ్వండి, సంస్కారాల చేత కానివ్వండి, లోపల ఉన్న అనేకమైనటువంటి అవలక్షణాల వల్ల కానివ్వండి, లేకపోతే వీక్నెస్లు ఎన్నెన్నో ఉన్నాయి, అంటే బలహీనతలు ఎన్నెన్నో ఉంటాయి లోపల, కానీ వీటన్నిటికీ ఒకటే పరిష్కారం అన్నమాట. హరినామం చేయడం ప్రారంభించామంటే, హరే కృష్ణ మంత్రం చేయడం ప్రారంభించామంటే కంప్లీట్ మనం అన్నిటి నుంచి మనం బయటపడిపోవచ్చు అన్నమాట. ఇది సత్యం ఇది. ఎందుకంటే ఆచార్యులు అవే వాళ్ళందరూ అవే ఘోషిస్తున్నారు, శాస్త్రాలు కూడా అవే ఘోషిస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కొద్ది కూడా ఆలస్యం చేయకుండా లేదా అలక్ష్యం చేయకుండా హరినామం యొక్క విలువ, భగవంతుడి యొక్క దయ, మన మీద కురిపించే కృప మనం కొంచెం గుర్తించి మనం ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనం చేయడం మనం ప్రారంభించామంటే అతి త్వరలో అతి దగ్గరలో మీరు లేదా మనం అనుభవించేటువంటి అనేక పరిస్థితుల నుంచి వాటికి మీరే మీరే దాన్ని రిజల్ట్స్ మీరే చూస్తారన్నమాట. ఓకే, సో కాబట్టి రేపు హరినామాలు చాలా ఉన్నాయి కదా, హరే కృష్ణ మంత్రమే ఎందుకు చేయాలి? ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీకృష్ణ శరణమ్మ, ఓకేనా, ఓం నమో వెంకటేశాయ, ఓకేనా, ఇక్కడ లేదా నరసింహ మంత్రం ఉంది, ఇక్కడ నరసింహ మంత్రాలు ఉన్నాయి. సో ఎన్ని హరినామం, ఎస్ ఏ హరినామం అయినా మనం చేయొచ్చు. కలియుగంలో మనకి ఇష్టమైనటువంటి విష్ణు అవతారం, మనకి ఎవరి మీద మనకి ఆ ఇష్టం ఉందో ఆ నామాలు మనం చేయొచ్చు. కానీ ఇన్ని హరినామాలు ఉన్నప్పుడు కేవలం హరే కృష్ణ మంత్రమే ఎందుకు చేయాలి? హరే కృష్ణ మంత్రం చేస్తేనే మనం ఏ విధంగా అతి త్వరలో మిగతా హరినామాల కంటే కూడా చాలా సులభంగా మనం కర్మబంధాల నుంచి మనం బయటపడచ్చు రేపు మనం చూస్తామన్నమాట. కాబట్టి ఈ క్లాస్ యొక్క సారాంశం మీకు చెప్పదలుచుకుంటే, భగవంతుడు, ఆచార్యులు, పూర్వపు ఋషులు వీళ్ళందరూ కూడా రాబోయే కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితిని వాళ్ళు ఆలోచించి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే వచ్చారన్నమాట. మనకి ఏదో ఒక విధంగా సారాంశం అందించాలని చెప్పేసి ఈవన్ వ్యాసుడు కూడా కేవలం శబ్దరూపంలో ఉన్నటువంటి ఈ వేదాలు శాస్త్రాలు లిఖిత పూర్వకంగా చేసింది మనలాంటి వాళ్ళ కోసం, ఎందుకంటే మనం అంత ఏకసంతగ్రహం కాదు కాబట్టి. అలాగే మనం చూసాం సౌనకాది ఋషులు వాళ్ళు 1000 సంవత్సరాలు యజ్ఞం తలపెట్టారనమాట, రాబోయే పాపం ఈ దుష్ప్రభావాలు కలి దుష్ప్రభావాలు వీళ్ళ మీద పడి వీళ్ళు ఇంకా అతలోకతలం అవుతారని చెప్పేసి వాళ్ళ జీవితాలు పణంగా పెట్టి మన కోసం వాళ్ళు 6 ప్రశ్నలు వేశారు. సో 6 ప్రశ్నల్లో మనకి సింపుల్ ఒకటే చెప్పింది, మనం ఎల్లకాలం శ్రేయస్కరంగా బాగుండాలి సరే సర్వశాస్త్రాల యొక్క సారాంశం అయినా సరే ఒకటే కృష్ణభక్తి చేసుకోండి అంటున్నారు. కృష్ణుడు ఇక్కడ ఎందుకు వచ్చాడు, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే కేవలం ఆనందం పంచడానికి, ఇంకా చెప్పంటే ఆయన లీలలో మనం నిరంతరం మనం విని మనం కర్మబంధం నుంచి బయటపడడానికి ఆయన ఇక్కడికి వచ్చింది. లేకపోతే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ వీటి కోసం అయితే ఇక్కడ దాకా ఆయన రావాల్సిన అవసరమే లేదు. ఆయన తన గ్రామంలో ఉండే ఒక చిన్న కొనసాగ చేసి ఇది మొత్తం ఎగిరిపోతుంది. కృష్ణుడి యొక్క పురుషావతారాలు లీలావతారాలు, పురుషావతారాలు 3 విషయంలో ఉన్నారు. వాళ్ళని సృష్టిలో వాళ్ళు ఉంటారు, ఎలా సృష్టి సృష్టించేటప్పుడు వాళ్ళందరూ ఉంటారు అవి పురుషావతారాలు. అలాగే లీలావతారాలు చాలా అనేకమైన లీలావతారాలు ఉన్నాయి, 10 కాదు ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో ప్రముఖమైనవి 10 చూస్తున్నాం మనం. ఆ తర్వాత కృష్ణుడి యొక్క కృష్ణుడు ధర్మం ఎవరిని ఆశ్రయిస్తుంది, ఎందుకంటే కృష్ణుడు వెళ్ళిపోయాడు, ధర్మం ఇచ్చే వ్యక్తి వెళ్ళిపోయాడు, మరి ఇప్పుడు ధర్మం ఎవరిని ఆశ్రయించింది, ఎవరి దగ్గర నుంచి ఇప్పుడు ధర్మం తెలుసుకోవాలి అని అంటే శ్రీమద్ భాగవతం నుంచి మనం ధర్మం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ శ్రీమద్ భాగవతమే మనకి ఇప్పుడు యుగధర్మాన్ని హరినామం హరినామ సంకీర్తన అని చెప్పేసి 12వ స్కందం 13వ అధ్యాయం 23వ శ్లోకంలో నామ సంకీర్తనం యస్య, నామ సంకీర్తనం చేయండి, సర్వ పాప ప్రణాశనం, దుఃఖ సమన దుఃఖాలన్నీ వెళ్ళిపోతాయని చెప్తే 18,000 శ్లోకాల తర్వాత ఒక శ్లోకంలో ఓకేనా ఇవన్నీ మనం చదివినా కూడా మనకు అర్థమైనా కాకపోయినా ఏం చేసినా సరే ఫైనల్గా ఒక శ్లోకంతో హరినామ కీర్తన చేసుకోండి, ఇవన్నీ ఈ లీలకు సంబంధించినవన్నిటికీ వాటి సారాంశం అర్థమైపోద్ది, లాభం తీసుకుంటాం, కర్మల నుంచి మనం బయటపడుతుంది. అది యుగ ధర్మం హరినామం. ఇంకా అనేకమైనటువంటి పురాణాల్లో అనేకమైన ఉపనిషత్తుల్లో ఎలాగ హరినామం త్రేతాయుగం అది కృతయుగంలో ఏ విధంగా ధ్యానము, త్రేతాయుగంలో ఏ విధంగా అయితే యజ్ఞము, ద్వాపర యుగంలో ఏ విధంగా అయితే అర్చన, కలియుగంలో నామ సంకీర్తన. సో ఈ విధంగా మనం యుగధర్మం హరినామం తప్ప ఇంకా వేరే దానికి ఇక్కడ అవకాశం లేదు, ఆస్కారం లేదు. ఓకేనా, ఇవి ఆచారాలు శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఇది తప్పించి మనం ఇంకేదైనా చేయాలనుకుంటే ఇంకేదైనా మనకేదో కొత్త మార్గం ఉంది అని మీరు కానీ అనుకుంటే కనుక అది మీ చాయిస్ అన్నమాట. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు ఎవరిని కూడా బలవంతం చేయడు, ఆచార్యులు కూడా ఎవరిని బలవంతం చేయరు, కానీ సత్యం ముందు పెడతారు. అది ఎవరి స్వతంత్రం వాళ్ళు తీసుకొని ఎవరి స్వతంత్రం వాళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఈ విధంగా గురు పరంపరలో సో యుగ ధర్మము హరినామం అన్నది తెలిసింది. రేపు క్లాస్లో హరినామాలు ఏమున్నాయి, హరినామమే చెప్పబడినట్టుగా దాంట్లో హరే కృష్ణ మంత్రమే మనం ఎందుకు చేయాలి అనేది రేపు మళ్ళీ శాస్త్రవేత్తంగా మళ్ళీ రేపు మనం తెలుసుకుందాం. ఓకే.